సరే, ఏది ఏమైనప్పటికీ నేను నగరములోకి అడుగు పెట్టడానికి లేదు అని రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. నాయన, పవిత్రమైన రాజ్యం నీకు వచ్చింది, పట్టాభిషేకం జరిపించుకో. ఈ హనుమంతుడు లాంటి వాడు నీకు సాయంగా ఉంటారు, అవన్నీ ఒక పక్కన పెట్టు, నేను చేసే ఒక సూచన మాత్రం మన్నించు. ఈ అంగదుడు బలవంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. ఇతని ముఖము చూచాను, ఇతని కవళికలు చూచాను, ఇతని ప్రవర్తన నాకు అర్థమయ్యింది. ఇతడు ధైర్య సాహసాలు కలిగిన వాడు, సద్బుద్ధి కలిగిన వాడు. ఇటువంటి వాడిని యువరాజుగా చెప్పాను, మీ అన్నగారిని గౌరవించినట్టు అవుతుంది, నీతో సమానంగా ఇతన్ని కూడా చూసుకో. ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాసం ఆరంభమయ్యింది. పూర్వోయం వార్షికో మాసః శ్రావణః సలిలాగమః ప్రవృత్తాః సౌమ్య చత్వారో మాసాః వార్షిక సంజికాః. నాలుగు మాసములు వర్షాకాలమని పిలువబడతాయి. ఇక్కడే ఇంకో విషయం తెలుసుకోవాలి, మాసము అంటే 15 రోజులు అని అర్థం అనుకోండి. సంస్కృతంలో మాసము అనే శబ్దమునకు పక్షము అని పేరు. వర్ష ఋతువులో శ్రావణ మాసము, భాద్రపదము అని రెండు మాసములు ఉంటాయి. శ్రావణ మాసంలో మొదటి 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు భాద్రపద మాసంలో శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు ఈ 4 15లు కలిపి 4 మాసములు అనేవారన్నమాట. ఈ 4 కలిపి వర్ష ఋతువు. కాబట్టి ఇక్కడ వర్ష ఋతువు 4 15లు 60 రోజుల కాలం. ఈ కాలములో ప్రయాణములు చేయటం సుఖంగా ఉండదు, కొన్ని పనులు చేయలేము. అందులో ఇప్పుడంటే ఇంక ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నాం, కానీ పూర్వకాలంలో నదులు దాటాల్సి వచ్చేది, పడవల మీద దాటాల్సి వచ్చేది, తర్వాత దారులు అడవ మార్గాలు ఎక్కువ, జనం తక్కువ, అడవులు ఎక్కువ కదటండి, వనం ఎక్కువ, జనం తక్కువ. ఇప్పుడు వనం లేదు అసలు, ఎక్కడ పేరుకి అడవులే, కానీ అడవులు ఎక్కడున్నాయి, మన జనారణ్యం పెరిగిపోయింది. కానీ ఆ రోజుల్లో అడవుల్లో తిరగాలంటే ఈ వర్ష ఋతువులో కొంచెం కష్టం వచ్చేది. ఇప్పటికీ వర్షాకాలంలో కొన్ని ఊళ్ళు మునిగిపోవటం లేదా, ట్రాక్లు మునిగిపోవటం లేదా, హఠాత్తుగా మొత్తం రోడ్లన్నీ మునిగిపోవడం లేదా, ప్రాజెక్టులు దెబ్బతిండడం లేదా, వంతెనలు కూలిపోవటం లేదా, అలాంటప్పుడు మైళ్ళు వాహనాలు నిలిచిపోవడంలో మరి ఆ రోజుల్లో అది ఇంకా ఎక్కువ కష్టంగా ఉండేది. అందుకని వర్షాకాలములో సీతాన్వేషణ జరపడం కష్టం. నేను ఈ లక్ష్మణుడితో ప్రస్రవణ పర్వతం మీద ఉంటాను, నువ్వు కిష్కిందకి వెళ్ళి పట్టాభిషేకం చేయించుకో, సుఖంగా అన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించు. ఎంతో పూర్వమే వేలాది వానరులు వచ్చారు కదా, వాళ్లతో కలిసి సుఖంగా జీవించు. వర్షాకాలం పూర్తవగానే, శరదృతువు రాగానే నా దగ్గరకు రా, సీతాన్వేషణకి నాకు సాయం చేయి అనగానే సంతోషపడిపోయాడు సుగ్రీవుడు. తన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంటే రాముడు కానీ లక్ష్మణుడు కానీ అతనితో నగరంలోకి వెళ్ళలేదు. రామచంద్రుడు లక్ష్మణుడితో పాటు ప్రస్రవణ పర్వతం మీద గడిపోయాడు. సుగ్రీవుడు నగరంలోకి వెళ్ళాడు. అక్కడున్న వానరులందరూ ఆయనకి ఎంతో ఘన సత్కారాలు చేశారు, మంచి అద్భుతమైనటువంటి స్వాగతం పలికారు. ఏం స్వాగతం అంటే అట్టహాసంగా స్వాగతం పలికారు. రావోయే ద్వారా అన్నారు, పూల వర్షాలు కురిపించారు. ఈ దిక్మాల కరోనా వచ్చాక పువ్వులు జల్లడం మానేశారు, కానీ పూర్వం చక్కగా అలా పువ్వులు జల్లేవారు మీద, అవన్నీ జల్లారు. వానరశ్రేష్ఠులు 4 దిక్కుల నుంచి సముద్రాల నీళ్లు పట్టుకొచ్చారు, 500 నదుల నీళ్లు తీసుకొచ్చారు. ఆపః కనక కుంభేషు నిధాయ విమలాహ సుభాహ, బంగారపు పాత్రలతో నీళ్లు పట్టుకొచ్చారట. ఇవన్నీ ఎందుకు అంటే, ఒక వ్యక్తి రాజవ్వాలంటే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సముద్రపు నీళ్లు పోసి ఆ తర్వాత నదీ జలములు శిరస్సును పోసి అభిషేకించాలి, అప్పుడు కిరీటం శిరస్సును పెట్టాలి. ఇవన్నీ పూర్వకాలంలో నియమాలు. ఇప్పుడు పట్టాభిషేకాలు ఎక్కడ చేసాయి, అన్ని పట్టాభూములు లాక్కోవడమే తప్ప. కానీ ఆ రోజుల్లో శాస్త్రం అంటే శాస్త్రమే. వానర రాజుగా సుగ్రీవుణ్ణి అభిషేకం చెయ్యడం కోసమని వానర వీరులు అన్ని ప్రాంతాల నుంచి క్షణాలలో బంగారపు కలశాలతో నీళ్లు పట్టుకొచ్చారు, సముద్ర జలాలు పట్టుకొచ్చారు. సుగ్రీవుణ్ణి పూలమాలలు అలంకరించి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఋత్విక్కులు వేదమంత్రములు చదువుతూ ఉండగా ఆయన శిరస్సున బంగారపు కలశములతో నీళ్లు పోసి అభిషేకించారు. మళ్ళీ ఆ కలశములలో రకరకాల మూలికలు కలిపారు, ఓషధులు కలిపారు. ఓషధుల జలముతో అభిషేకం చేయించుకున్న వాడికి ఆరోగ్యం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది. కొన్ని ఔషధాలు ఉంటాయి, ఆ ఔషధాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అటువంటి ఔషధములన్నీ హిమాలయాల్లోంచి, మందర పర్వతం నుంచి, మహేంద్ర పర్వతం నుంచి పట్టుకొచ్చి ఈ నీళ్లలో పొడి చేసి కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేసేవారన్నమాట. అప్పుడు రాజుగారికి అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఆ తెలివితేటలతో ప్రజల్ని బాగా పరిపాలిస్తారు. గవయుడు, గజుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాధనుడు, మహేంద్రుడు, ద్విజుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ పట్టుకొచ్చారు నీళ్లు. పట్టుకొచ్చి పూర్వం ఇంద్రుడికి ఎలా అయితే దేవతలు పట్టాభిషేకం చేశారో అలా ఈ వానరేంద్రుడికి వీళ్ళు పట్టాభిషేకం చేశారు. అభ్యషించంత సుగ్రీవం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. పూర్వం దేవతలు ఇంద్రుడికి అభిషేకం చేసినట్టుగా ఈ దివ్య జలాలతో రామచంద్రుడికి వానరులు అభిషేకం చేశారు, పట్టాభిషేకం పూర్తయింది. అప్పుడు అంగదుడు యువరాజున చేశాడు సుగ్రీవుడు. ఇది ఇంకా ఆనందం కలిగించింది జనాలకి. తార కూడా క్షణంలో భర్త చచ్చిపోయిన దుఃఖం విడిచిపెట్టిందిట. కొడుక్కి పట్టాభిషేకం జరగగానే మీకు చెప్పాక వానరులకు నియమం ఉందని, భర్త చచ్చిపోతే అన్నదమ్ములకి మాత్రమే, అన్నదమ్ముల్లో అన్నగారు చచ్చిపోతే అన్నగారి భార్య తమ్ముడికి భార్య అవుతుంది, తమ్ముడు పోతే తమ్ముడి భార్య అన్నగారికి భార్య అవుతుంది. ఇది వానర నియమం, కోతుల నియమం. మనుషులు ఈ నియమాలు పెట్టుకోకూడదు, మానవ నియమం వేరు. అందుకే మానవులకి జ్ఞానం ఉన్నది కనుక అది వేరుగా చెప్పారు. మొత్తం మీద సుగ్రీవుడు కిష్కింధా నగరానికి ప్రభు అయ్యాడనమాట. ఏ రోజు అయ్యాడు? అధిక అశ్వజ మాసంలో ఇవాడు అయ్యాడు. అధిక అశ్వజ మాసంలో కూడా పట్టాభిషేకం చేసుకోవచ్చు. ఆనాడు శ్రావణ మాసంలో జరిగింది. మనం ఎప్పుడు పురాణం చెప్పుకుంటే అప్పుడే పట్టాభిషేకం జరిగినట్టుగా భావిద్దాం కనుక, ఈరోజు రామచంద్రుడి కటాక్షం వల్ల సుగ్రీవుడు అనే ఒక వానర రాజు రాజయ్యాడు. తర్వాత సుగ్రీవుడు పట్టాభిషేకం జరిగి జరగగానే ప్రశ్రవణ పర్వతానికి వచ్చాడు. రాముడేమో ప్రశ్రవణ పర్వతం దగ్గర లక్ష్మణుడితో పాటు ఉన్నాడు కదా, అక్కడికి వచ్చి కిష్కింధలో నుంచి వెళ్ళి బయటకు వచ్చి రాముడికి నమస్కరించి ఆయన ఆశీస్సులు పుచ్చుకుని వెళ్ళాడని చెప్పారు. పట్టాభిషేకం జరిగింది, ఐసర్ మధ్యాహ్నం అక్కడ కూర్చోలా. అభిషిక్తేతు సుగ్రీవే ప్రవిష్టే వానరే గుహాం ఆజగామ సహప్రాత్ర రామ ప్రశ్రవణం గిరి. ఈ విధంగా రామచంద్రుడు ఆశీస్సులు పుచ్చుకుని సుగ్రీవుడు తిరిగి నగరంలోకి వెళ్ళిపోయాడు. రాముడేమో సోదరుడితో ప్రశ్రవణ పర్వతానికి వెళ్ళిపోయాడు. ప్రశ్రవణ పర్వతం అనే పర్వతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇతఃపూర్వం కూడా చెప్పాను, అయినా మళ్ళీ చెప్పుకుందాం. ఇంద్రుడికి ఆ కొండ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆ కొండ మీద వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఎక్కువ వర్షం పడుతుంది కనుక ఆ వర్షం వల్ల పైనుంచి కిందకి జలపాతములు ప్రవహిస్తాయి. కొండ మీద వర్షం పడితే ఏమవుతుందనమాట, కిందకి దబదబ జలపాతాలు వస్తాయి, సెలయేళ్ళు పడుతూ ఉంటాయి. మీకు వీలుంటే అహోబలం వెళ్ళండి, ఎంత బాగుంటుందండి. వర్షాకాలంలో అహోబలానికి వెళితే ఆ కొండ మీద నుంచి దబ్బ 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 పడుతూనే ఉంటుంది వర్షధార. ఆ జలపాతాలు వస్తూనే ఉంటాయి, జలపాతాల్లోంచి కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి. కారు జలపాతం మధ్యలో చూడవలసి వస్తున్నారు అక్కడ కొన్ని చోట్ల. అలాంటి దృశ్యాలు నాకు చాలా ఇష్టం. అందుకే నేను కావాలని పూర్వం మొదట్లో వర్షాకాలంలో వెళ్ళేవాడిని. అస్సలు ఆ జలపాతాలు చూస్తూ అక్కడికి వెళ్ళి కాళ్ళు పెడుతూ ఉంటే, కాళ్ళు పటాపటా కొట్టుకుపోతూ ఉంటే, అందులో మధ్య మధ్యలో స్నానం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒక్కోసారి నెత్తిపెట్టేవంటే తల పగిలిపోతుంది ఆ జలపాతం దెబ్బ కనబడి, అంత ధారగా పడుతూ ఉంటాయి. అలాగే ఆకాశకంగా పాపనాశనం ఇలాంటివన్నీ చూడాలి. కొన్ని కొన్ని కొండల ప్రాంతాల్లో పైనుంచి కిందకి ఆ నీళ్లు పడుతున్నప్పుడు ఆ దృశ్యం ఎంత బాగుంటుందో. శ్రీశైల అరణ్యాల్లోకి వెళితే వర్షాకాలంలో పైనుంచి జలపాతాలు వస్తున్న దృశ్యం కమనీయంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. అసలు వర్షాకాలం ఆహ్లాదకరమైనది. కాకపోతే అన్ని సౌకర్యాలు ఉండి దర్జాగాలు చూస్తూ ఉన్నప్పుడు వర్షాకాలం బాగుంటుంది. తిండి లేనప్పుడు వర్షాకాలంలో అడవిలో చిక్కుకుపోతే అప్పుడు వర్షాకాలం కాదు, అది ప్రహర్షాకాలం కాకుండా దుష్కర్షాకాలం అయిపోతుంది. అందుకని ఏమన్నారంటే, వర్షం వస్తున్నప్పుడు నీ పక్కన చక్కగా వేరుశనగ గుళ్ళు, మంచి మంచి వేడి పకోడి, ఆ పక్కనే ఓ ఛాయ్ గీ అన్నీ పెట్టుకుని హాయిగా రాత్రికి భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఇవి బాగుంటాయి. అందులో అన్నీ బాగుంటే వర్షాకాలం హర్షాకాలం అవుతుందన్నమాట, హర్షకాలం అవుతుంది. ఆ ప్రశ్రవణ పర్వతం చాలా గొప్ప పర్వతం. అక్కడ పెద్ద గుహను చూసుకుని రాముడు లక్ష్మణుడితో అందులో ప్రవేశించాడు. ఆయన లక్ష్మణుడితో ఇలా అన్నాడు, నాయన ఈ కొండ గుహ చూసావా ఎంత విశాలంగా ఉందో, లోపలికి ధారాళంగా గాలి వస్తోంది, సుఖంగా ఉండొచ్చు మనం. ఎందుకంటే కొండ గుహల్లోకి గాలులు రాకపోతే ఉండడం కష్టం. ఇందులో ఈ గుహలో ఒక సుఖం ఉన్నది, గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, దాంతోపాటు లోపల మనకి వర్షపు జల్లులు మాత్రం రావు. అందువల్ల మనం వర్షాకాలంలో లోపల సుఖముగా నిద్రపోవచ్చు. ఇక ఈ కొండ మీద గోరింట చెట్లు, మద్ది చెట్లు, తాడి చెట్లు, గిలక చెట్లు, కొబ్బరి చెట్లు, ఒకటేమిటి రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కొన్ని పుష్పిస్తున్నాయి, కొన్ని ఫలిస్తున్నాయి. మనకు ఎదురుగుండానే కొండ గుహకు ఎదురుగుండానే పెద్ద పద్మాకరం ఉన్నది, కాబట్టి మంచినీళ్ళకి లోటు లేదు. ఈ గుహకి ఈశాన్య భాగంలో పల్లం ఉంది, అది శుభకరమైనది. ప్రాగుదప్రమణేదేశే గుహ సాధు భవిష్యతి అంటే మనకి చెప్పకుండానే వాస్తు గురించి చెప్పాడు. ఈశాన్య భాగంలో ఒక పల్లం ఉంది, డౌను, ఈ గుహలో నివసిస్తే నాకు సీత దొరుకుతుంది. ఈశాన్యంలో కొంచెం పల్లం ఉంటే భార్య దొరుకుతుందిటండు, తిరిగి తొందరగా విడాక్ 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 అని వెళ్ళిపోయినటువంటి భార్య కాదు కాదు పెటక్ పెటక్ అని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈశాన్యంలో పల్లం ఉన్న కొంపలం ఉంటే, అదే నైరుతిలో పల్లం ఉన్న ఇంట్లో ఉంటే భార్యకి భర్తకి రోజు తగాదా వస్తుందట. భార్య రోజు ఎక్కడున్నావు అంటుందిట. అప్పుడు వీడు నేను గురువుగారి దగ్గర పురాణంలో ఉన్నానంటే ఉట్టి అబద్ధాలు అంటుందిట. ఈ విధంగా భార్యాభర్తల మధ్యలో తగాదాకి నైరుతిలో పల్లం కూడా కొంత కారణమని బృహస్పతి లాంటి వాడు చెప్పారు. నేను చెప్పడం కదా, 12వ శ్లోకంలో రాముడు చెప్పాడు, ప్రాదుక ప్రవణే దేశే గుహ సాధు భవిష్యతి పశ్చాచైవోన్నత సౌమ్య నివాతేయం భవిష్యతి. లక్ష్మణ, ఈ గుహకి ఈశాన్య భాగంలో పల్లం ఉన్నది, అది శుభం. ఇంకా పడమర భాగం ఎత్తుగా ఉంది, కాబట్టి పెనుగాలులు పడమర నుంచి వేస్తాయి, ఆ బాధ ఉండదు. ఇందులో ఒక సౌలభ్యం కూడా ఉంది, సాధారణంగా పడమర గాలులు ఎక్కువ వేస్తాయండి ఇంట్లోకి. అందువల్ల తూర్పు గాలుల కంటే పడమర గాలులు వేగంగా ఉంటాయి, ప్రమాదం. ఎత్తు ఎక్కువ ఉంది కనుక ఆ గాలులు రావు. ఇది సుఖం కలిగిస్తున్నది. ఈ కొండలో మనం సుఖంగా ఉందాం. ఎదురుగుండా జలములలో, చెరువులో హంసలు, బెగ్గురు పక్షులు జంటలు జంటలుగా తిరుగుతున్నాయి. ఆకాశంలో వలాహక పక్షులు లాంటివి తిరుగుతున్నాయి. వలాహక పక్షులు చూడాలంటే కాశీ ప్రయాగ వెళ్ళండి. అక్కడ నదిలో అచ్చం చిన్న బాతుల్లాగా, కొంగల్లాగా, అందమైనటువంటి హంసల్లా కనపడే పక్షుల్ని బలాహకములు అంటారు. అవి నీటి పక్షులు. అవి బాతులు కావు, కొంగలు కావు. కొంగల కంటే కొంచెం అందంగా ఉంటాయి, భలే ఉంటాయి నోళ్ళు. అవి కుచి 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 నరుస్తూ ఉంటాయి. మన వాళ్ళు పడవల్లో పెడుతూ ఈ జనాలంతాను వాటికి కూడా ఈ అవేవో మరవరాలు, బఠానీలు, అటుకులు వేస్తూ ఉంటారు. దిక్కుమాలింది వాటికి కూడా మసాలాలు అలవాటు చేశారు. అవి హాయిగా నీటిలో ఉండేవి తినేవి. ఇప్పుడు మన జనం దేనినైనా పాటు చేసేస్తారు. పక్షులు కూడా చివరికి వాటికి సహజమైన ఆహారం తినకుండా చేసేసారు. ఇప్పుడు అక్కడున్న బలాహక పక్షులు బలం మాట దేవుడు పెట్టి పక్కన పెట్టి ఈ దిక్కుమాలిని వేయించిన మసాలా అటుకులు తినడం మొదలెట్టాయి, మరవరాలు తినడం మొదలెట్టాయి, జంతిక ముక్కలు కూడా అలవాటు చేశారు వాటికి. సరే, ఎందుకంటే నేను మొత్తం మీద ఈ బలాహక పక్షులు చూడు, అవి జంటలుగా తిరుగుతున్నాయి, నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. సుగ్రీవుడు ఎంత అదృష్టవంతుడు, అతని పని ఒక్క క్షణంలో అయిపోయింది. అతని రాజ్యం అతనికి ఇప్పించాం, అతని భార్యను అతనికి ఇప్పించాం, నా పని అంత తేలిక కాదు కదా, ఇంకా కొంతకాలం పడుతుంది. పోన్లే అతడైనా సుఖపడుతున్నాడు అనుకుంటూ దుఃఖిస్తూ ఉంటే, అన్నయ్యా నువ్వు మహావీరుడివి, శోకించకు, ఈ వర్షాకాలం కొంచెం ఓపిక పట్టు, కాలం వేగంగా గడిచిపోతుంది కదా, 2 నెలలంతా చటుక్కులు వెళ్ళిపోతాయి 2 నెలల్లో కూడా, ఆ తర్వాత సుగ్రీవుడు మనకి సాయం చేస్తాడు, సుగ్రీవుడు ఇచ్చిన వాట నిలబెట్టుకుంటాడు తప్ప అసత్యం ఆడడు. అయినా నువ్వు గట్టిగా పూనుకుంటే ఈ సుగ్రీవుడు అవసరమేమున్నది, లేక ఈ కాలము యొక్క ప్రభావం నీ మీద ఏం పడుతుంది, నువ్వు ఊను, ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ వర్ష ఋతువులు ఇవేమీ లెక్క కాదు, రావణాసురుడు 2 నిమిషాల్లో చంపేస్తావు. పృథివీమపి కాకుత్స ససాగరవనాచలం పరివర్తయితుం శక్తః కిమంగ పునరావణం. నీవే తలుచుకోవాలి కానీ తలచుకుంటే ఈ రావణుడు ఒక లెక్క, సమస్త భూమండలమును తల్లకిందులు చేస్తావు. అడవులు, కొండలు, గుట్టలతో కూడిన భూమిని పైకెత్తగలవు, కింద పారేయగలవు. కాబట్టి నీకేం రావణుడు ఈ భూమి ఒక లెక్క కాదు. అయినా సామాన్య మానవుడిలా ప్రవర్తిస్తున్నావు కనుక అలాగే ప్రవర్తించు. వర్షాకాలం పూర్తి కాని శరత్కాలం రాని అప్పుడు మనం విజృంభిద్దాం అనగానే సౌమిత్రి నువ్వు పలికిన పలుకుల వల్ల మళ్ళీ నాకు కొంచెం ధైర్యం వచ్చింది అన్నాడు ఆయన. శోకం విడిచిపెడుతున్నాను. అన్నిటినీ నాశనం చేసేది శోకం. మనిషిని దెబ్బతీసేది ఏమిటి అంటే ఏడుపట. అందుకని ఏడుపెప్పుడు మనం పొందకూడదు. ఎంత గొప్పవాడైనా ఏడవడం వల్ల శక్తులు కోల్పోతాడు. ఒంట్లో శక్తి తగ్గుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది. శోకించేవాడికి ఆలోచన ఉండదు. అందుకని ఏష శోక పరిత్యక్త సర్వ కార్యావసాధక, అన్ని పనులను పాడు చేసే శోకమును విడిచిపెడుతున్నాను. ఇది మనందరికీ ఒక సందేశం. మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందేం చేయాలి? శోకమును విడిచిపెట్టాలి. దేనికి ఆడవకూడదు, అన్నిటికీ ఆడవకూడదు. మా ఆయన కొట్టాడు, కొడితే వాడిని లాగ పట్టించుకో కావాలంటే అంతేగాని అలా కొట్టమని కష్టమా? ఏడవడం వల్ల లాభం ఉంది. అలాగే ఆవిడ కొట్టిందని ఒక ఆయన ఏడుస్తాడు. కాబట్టి శోకం వస్తే దానివల్ల నష్టం కనుక భార్య కొట్టిందనో భర్త కొట్టాడనో లేదా ఇంకోటనో ఇంకోటనో ఇలా చిన్నవాటికి ఏడవక ఆత్మబలంతో ఉంటే ఏదైనా సాధిస్తాం. అటువంటి శోకం విడిచిపెట్టానన్నాడు ఆయన. క్రమంగా రోజులు గడిచాయి. సుగ్రీవుడు పట్టాభిషేకం చేయించుకుని ఒక్కసారి నగరంలోకి అడుగు పెట్టగానే పాత రోజులన్నీ మర్చిపోయాడు. ఇదివరకు పరిగెత్తాడు, పారిపోయాడు, అడవుల్లో పడుకునో మర్చిపోయాడు. నా భర్త లేకపోతే ఉండలేననుకున్న తారా తనను తాను మర్చిపోయింది, రుమా మర్చిపోయింది. ఇంక ఈయన అంతఃపురంలో పడి ఒకటే తాగుళ్ళో పడ్డాడు. మంచి మధుపానం చేయడం మొదలెట్టాడు. ఖరీదైనటువంటి మంచి మంచి మద్యాలన్నీ తాగాడు. సుఖంగా కాలక్షేపం చేయడం మొదలెట్టాడు. రామచంద్రుడేమో కొండ మీద కూర్చొని ఇదిగో మేఘాలు వర్షిస్తున్నాయి, ఈ వర్షాకాలం అంటే సీతకి భయం అని పాపం తమ్ముడికి చెప్పి ఆయన సీత గురించి బెంగపెట్టుకున్నాడు. ఆయన చెప్పగా మిత్రులే ఇద్దరు, ఒక మిత్రుడేమో భార్యతో అంతఃపురంలో సుఖంగా ఉంటున్నాడు, ఒక మిత్రుడు కొండ మీద సోదరుడితో కలిసి ఉన్నాడు. ఆయనకి వర్షం పడితే హర్షం కలిగి ఆనందంగా ఉన్నట్ట, భలే ఉంది వర్షం అనుకుంటున్నాడు ఆయన. ఈ వర్షం పడినప్పుడల్లా సీత దుఃఖ గుర్తుకొచ్చి, సీత గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం వచ్చి రాముడు కుమిలిపోతున్నాడు. మెరుపులు మెరిసినప్పుడు, ఉరుములు ఉరిమినప్పుడు, పిడుగులు పడినప్పుడు సీతకు ఉరుములంటే భయం, మెరుపులంటే భయం, పిడుగులంటే భయం. ఇలాంటప్పుడు నేను పక్క నుండి భుజం పట్టుకుని ఏం భయపడకు అని ఓదార్చేవాడిని. ఇప్పుడు పాపం ఎక్కడున్నదో అనుకుని హా ప్రేయసి అని దుఃఖించేవాడు పాపం. అప్పుడప్పుడు వర్షం దబాదబా పడుతున్నప్పుడల్లా ఆవిడే గుర్తుకొచ్చేది. అందుకని లక్ష్మణుడితో ఎన్ని మాటలు మాట్లాడాడండి. కొండమల్లె పువ్వుల శోభలు చూడు, వర్షం బాగా కురవడం వల్ల మట్టి పైకి లేవడం పోయి బురద బురద అయిపోయింది చూడు, నేలంతా అణిగిపోయింది చూడు, ఈ హంసలు స్వస్థానానికి బయలుదేరుతున్నాయి చూడు, చక్రవాకాలు ప్రియుళ్ళను చేరుతున్నాయి చూడు, వాహనముల సంచారములు ఆగిపోయాయి చూడు అంటూ ప్రకృతిని వర్ణించాడు. బలాక పక్షులను చూపించాడు, కడిమి చెట్లు చూపించాడు. పాపం తుమ్మెదల చంకారాలు అడిగిపోయాయట, ఎందుకంటే వర్షాకాలంలో తుమ్మెదలు పూర్వంలో అరవవు, అవి చూడన్నాడు. రకరకాల పుష్పాలు చూశాడు, ఫలాలు చూశాడు, పర్వత శిఖరాల నుంచి దబదబా పడుతున్న జలపాతాలు వర్ణించాడు. ఇప్పుడు ఈయనకి భరతుడు గుర్తుకొచ్చాడు. ఈ వర్షాకాలంలో మాసి పోష్టపదే బ్రహ్మ బ్రాహ్మణానాం వివక్షతాం అయం అధ్యాయ సమయః సామగానాముపస్థితః నివృత్త కర్మాయతనో నూనం సంచిత సంచయః ఆషాఢీం అభ్యుపగతో భరతః కోసలాధిపః. ఈ కాలం చాలా గొప్ప కాలం. భాద్రపద మాసం రాగానే ప్రోష్ఠపదము అంటే భాద్రపదము. పదము అనే శబ్దం కామన్ అనుకోండి. ప్రోష్ఠ అన్న భాద్ర అన్న ఒకటే, ప్రోష్ఠపదము లేక భాద్రపదము. ఈ మాసంలో వేదం చదివే వాళ్ళల్లో సామవేదం చదువుకునేవాళ్ళు చోట చేరతారట. శ్రావణ మాసంలో ఎక్కువగా ఋగ్వేదం చదువుతారు, భాద్రపద మాసంలో సామవేదం చదువుతారు. భాద్రపద మాసం దాటాక ఆశ్వయుజం రాగానే యజుర్వేదం బాగా చదువుతారు. యజుర్వేదమునకు శరత్కాలం చాలా మంచి కాలం. అందుకే యజుర్వేద శాఖ కలిగిన వాళ్ళంతా కూడా శుక్లపక్ష కృష్ణపక్షాల్లో శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం వారి వారి శాఖలను అనుసరించి అధ్యయనం చేస్తారు. భాద్రపద మాసంలో సామవేద శాఖకి చెందినటువంటి విప్రులంతా అధ్యయనం చేసే సమయం వచ్చింది, వాళ్ళు అధ్యయనం మొదలు పెడతారు. ఇటువంటి కాలంలో కోసల దేశమునకు ప్రభు అయిన మన భరతుడు ఈ వర్షాకాలములో కావలసినటువంటి వస్తువులన్నీ అంతఃపురంలో సిద్ధం చేసి పెడతాడు. ఎందుకంటే వర్షాకాలంలో కొన్ని పదార్థాలు దొరకవు, అందుకని వర్ష ఋతువులు బయటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా వస్తువులన్నీ ముందే ఏర్పాటు చేసుకుంటాడు. ఏమేంటివి, వర్షాకాలంలో పూర్తిగా ఆహారానికి కొరత లేకుండా బియ్యం సిద్ధం చేసుకోవాలి. పూర్వం అలా చేసేవారండి, ఈ గోడౌన్ సెంటర్ గిడ్డంగులు వాటిల్లో ప్రజలకు వరదలు వస్తే పంపిణీ చేయడానికి వీలుగా గోధుమలు కందులు ఏదో కందిపప్పులు పెసలు వరిధాన్యం ఇలాంటివన్నీ ఏకంగా దాదాపు ఒక 4-5 నెలలకి సరిపడేటట్టుగా నిల్వ ఉంచేవారు అన్నమాట. నిల్వ ఉంచుకోవాలి తప్పనిసరిగా. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పోపు సామాన్లు అవి ఇవి ఇవన్నీ కూడా సిద్ధం చేసేవారు. ఏమో ఎప్పుడు వరద వస్తుందో తెలియదు కదా, వరద వచ్చిందనుకోండి అప్పుడు ప్రజలు ఆయా గ్రామాల్లో దిగ్బంధనం చెందుతారు, అప్పుడు వాళ్ళకి ఆహారం సప్లై చేయవలసిన బాధ్యత ప్రభువుది. అందుకని అంత జాగ్రత్త పడేవారు. కాబట్టి భరతుడు ఓ 4-5 నెలలకి కావలసిన వస్తువులన్నీ నిల్వ చేసి ఉంచుతాడు, సంపదలన్నీ సమృద్ధిగా ఉంచుతాడు. ఆషాఢ పూర్ణిమ నుంచి చాతుర్మాస్య దీక్ష చేసేవాట భరతుడు. ఆ దీక్ష చేస్తాడు, నేను వచ్చేదాకా 14 ఏళ్ళు ఆయన ఆషాఢమాసంలో మొదలుపెట్టి ఆషాఢంలో పూర్ణిమ నాడు మొదలుపెట్టి చాతుర్మాస్య దీక్ష చేస్తాడు. ఆ దీక్ష బహుశా చేస్తూ ఉంటాడు, సందేహం లేదు అని తమ్ముడిని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎక్కడ తమ్ముడు తన భార్యతో సుఖపడతాడల్లా, మనలాగే దీక్షతో ఉంటాడు ఆయన. అంటే తమ్ముడు నాలాగే వనవాస దీక్షతో ఉంటానన్నాడుగా, ఆ నియమం ప్రకారం ఉంటాడు ఆయన అని చెప్పాడు. ఇలా చెబుతూ ఉండగా అప్పుడు లక్ష్మణుడు రాముడితో, సందేహం లేదు నీవు చెప్పిందంతా నిజము, సుగ్రీవుడు శరత్కాలం రాగానే నీవు చెప్పినట్టే మనకి సాయం చేయడానికి వానరులను సంసిద్ధులను చేస్తాడు. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళి వెతుకుతారు, సీత మనకి లభిస్తుంది సందేహము లేదు. ఇంకొంత కాలం ఓపిక పట్టు, శ్రావణ మాసం అప్పుడే వెళ్ళిపోయింది, ఇది భాద్రపద మాసం ఇది వెళ్ళిపోతుంది, అప్పుడు ఆశ్వీజం వస్తుంది, కార్తీక మాసం వచ్చేలోపు మన పనులు మనం మొదలు పెడదాం అని వాదార్చేవాడు ఎప్పటికప్పుడు. ఇంకెక్కడ సుగ్రీవుడు పూర్తిగా మంత్రుల మీదే కార్యకలాపాలు వదిలేశాడు, ఏ మాత్రం పట్టించుకోవడం మానేశాట. అంటే దొరక్క దొరక్క రాజ్యం దొరికింది కదండి, ఓ 10 ఏళ్ళు 14 ఏళ్ళు అధికారంలో లేనటువంటి వాడికి ఒక్కసారిగా నెగ్గి వాడు పదవిలోకి వస్తే మొత్తం ప్రపంచం అంతా ఊడ్చిపారేస్తారే, అలా ఉంది ఇప్పుడు సుగ్రీవుడి పని. మంత్రిషు న్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం, ఏమాత్రము మంత్రుల గురించి పట్టించుకోక మంత్రులకి రాజ్య కార్యకలాపాలు ఇచ్చేశాడు. అంటే రాజ్యాన్ని పట్టించుకోవట్లా, కనీసం మంత్రులు ఏమి చేస్తున్నారో కూడా పట్టించుకోలేదు. అదృష్టం ఏంటంటే మంచి మంత్రులు దొరికారు ఆయనకి, వాళ్ళు ఉత్తములు హేమహేమీలు, కాబట్టి ఆయనకి ఏమీ ఢోకా లేకుండా పోయింది. కామ పరతంత్రుడైపోయాడు, పగలు లేదు రాత్రి లేదు స్త్రీలోలుడైపోయాడు అన్నమాట. వాయుసుతుడు హనుమంతుడు అన్నీ ఎరిగినవాడు. ఆయన ఒక రోజున ఇలా కామ పరవశుడైపోయి ఉన్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాక్యవిద్ వాక్యకృతజ్ఞత్వం హరీశం మారుతాత్మజ ఈ 2 ముక్కలు చెప్పారు. వాక్యవిద్ ఎలా మాట్లాడాలో ఎరిగినవాడు హనుమంతుడు. తర్వాత వాక్యతత్వజ్ఞం హరీశం మారుతాత్మజ, ఇందులో హనుమంతుడు ఎంత గొప్పవాడు సుగ్రీవుడు కూడా అంత గొప్పవాడనే చెప్పారు. హనుమంతుడేమో మాట్లాడడంలో అరితేరినవాడు, మాట్లాడడంలో అరితేరినవాడు ఎంత బాగా మాట్లాడినా వినేవాడికి అర్థం కాకపోతే ఉపయోగం ఉంది, నేను ఎంత మాట్లాడినా మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు మీరు, నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి. కొన్ని కొన్ని విషయాలు అర్థం కాకపోయినా ఎక్కువ భాగం అర్థమైతేనే ఒక వ్యక్తికి ఎదురుగుండా కూర్చుని వింటారు. అసలు చెప్పేవాడు ఏం చెబుతున్నాడో తెలియకుండా వాడే కొడుక్కుంటూ ఉంటే ఒక్కడెక్కడ ఉంటాడు అపారిపోతాడు. కాబట్టి చెప్పేవాడు చక్కగా చెప్పాలి, అవతల వాడికి అర్థమయ్యేలా సూటిగా చెప్పాలి, వినేవాడు కూడా దానిని తెలుసుకోగలిగేవాడై ఉండాలి. హనుమంతుడు బాగా చెప్పగలడు, సుగ్రీవుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలడు. అందుకని ఈయన వాక్య విత్, ఆయన వాక్య తత్వజ్ఞ. ఇప్పుడు హనుమంతుడు ఏమన్నాడు, నాయన నువ్వు మహాత్ముడివి, అయినప్పటికీ నీ మహాత్మ్యం మంట కలుపుకొని చెరిస్తున్నావు. ప్రస్తుతం నీకు రాజ్యాధికారం లభించింది, యశస్సు లభించింది, సంపదలు లభించాయి. సంపదలు నీవు రాజయ్యం దగ్గర నుంచి పెరుగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. ఇది చాలా మంచిదే కాదనను, కానీ చేయవలసిన పని చెయ్యకుండా కర్తవ్యం మరిచిపోయిన వాడికి ఇవన్నీ మళ్ళీ విపరీతం అయిపోతాయి. అంటే వచ్చినవి వచ్చినట్టే పోతాయి. వచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి. వ్యసనములకు లోనై, విపరీత కామములకు లోనై జీవితం భ్రష్టం చేసుకోకూడదు. సంపద రావడం కాదు దాన్ని నిలబెట్టుకోవాలి, మాట ఇవ్వడమే కాదు నిలబెట్టుకోవాలి. కామం అవసరమే, కానీ విపరీత కామం ఉండకూడదు కదా. డే అండ్ నైట్ ఒకటే కామంలో పడిపోతేలాగా, ఒకే మధుపానంలో పడిపోతేలాగా. రాజా కోశాగారాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, మిత్రులను కాపాడుకోవాలి. ఇవన్నీ సమాన స్థాయిలో ఉంటేనే జీవితం నడుస్తుంది. రాజుగారు అన్నవాడు బతుకుతాడు. రాజుకి ఎప్పుడు ధనాగారంపై దృష్టి ఉండాలి. ధనాగారంపై దృష్టి ఒక రాజుకే కదా, మనకు కూడా ఉండాలి. మన ఆదాయం ఎంతో, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత ఉందో నిల్వ ఉందో చూసుకోవద్దండి. ఉంది కదా అని క్రెడిట్ కార్డు వాడితే ఏమైనా, ఈ క్రెడిట్ కార్డులు వచ్చాక ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఎవడికి పడితే వాడు ఇలా కర్రను కోసేయటం, ఇంట్లో ఉన్న డబ్బులని పోగొట్టుకోవడం, తర్వాత చూస్తే బ్యాంకు వాడేమో నీకు వడ్డీకి వడ్డీ అంత వేస్తాడు. దొరికిందని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకూడదు. బుడ్డి దొరికిందని బుడ్డి పెట్టుకుపోతే వడ్డీ పెరిగిపోయి చివరికి నీ నడ్డు విరుగుతుంది. కాబట్టి మన ఆదాయమునకు మించి ఎప్పుడు వ్యయం చేయకూడదు. అందున ప్రభుత్వం ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఉండకూడదు. కోశాగారం జాగ్రత్తగా చూసుకోవాలి, మిత్రులను కాపాడుకోవాలి, శరీరము కూడా దృఢంగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడుంటాయి, వ్యసనముల వల్ల వ్యాయామం లేకుండా కోరికలు వెంటబడితే ఆరోగ్యం పోయి శరీరం పాడవుతుంది. మనం చూస్తుంటే తెగ తాగేసి ముఖం ఎలా అయిపోతుంది కొందరికి, శరీరంలో ఓపిక పోవడంలా. కాబట్టి తాగుడు వల్ల, వ్యసనాల వల్ల శరీరం పాడవుతుంది. విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల కోశాగారం నాశనం అయిపోతుంది. పట్టించుకోకపోతే మిత్రులు దూరం అయిపోతారు. ఈ మూడు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, రాజు శాశ్వతంగా పరిపాలనలో ఉంటాడు. ప్రజలు అతన్ని అసహ్యించుకోరు. అన్నిటికీ మించి ఈ రాజ్యం నీకు శ్రీరామచంద్రుని అనుగ్రహం వల్ల వచ్చింది. రాముడనేవాడు లేకపోతే నీ జన్మలో నువ్వు ఈ కిష్కింధానగరము కేసి కూడా చూడలేవు. ఆ కిష్కింధానగరం కేసి చూడగలవా, ఆ వైపు చూడలేవు, కన్నెత్తి చూడలేవు. అటువంటిది దాన్ని పరిపాలిస్తున్నావు మహావీర. తదితం వేర కార్యంతే కాలాతీతం అరిందమ. ఇప్పటికీ కాలాతీతం అయ్యింది. ఎందుకని, భాద్రపదమాసం వెళ్ళిపోతోంది, ఆశ్వయుజం వచ్చేస్తోంది. రాముడు మనకి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి. నువ్వు సీతాన్వేషణకి సాయపడతానని మాట ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇదే తగిన సమయం సీతాన్వేషణకి. ఇది రాముడికి తెలుసు, నీకు తెలుసు. ఆయన నీ మీద ఇప్పుడు ఆధారపడ్డాడు. ఆయన త్వరపడతాడు, నువ్వు త్వరపడ్డంలా. ఎందుకంటే నీకు భార్య లభించింది, రాజ్యం లభించింది, కనుక నీకు ఆత్రం లేదు, ఆయనకు ఆత్రంగా ఉంది. అందుకని నీకు నేను గుర్తు చేస్తున్నాను, రాముడు మహాత్ముడు గనక, మిత్రత్వానికి విలువిస్తాడు గనక నీకు గుర్తు చేయడానికి వెనుకాడుతున్నాడు. కానీ ఎంతకాలం ఆయనకి మాత్రం సహనం ఉంటుంది, నువ్వు ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన కోపం వచ్చిందంటే ఆ తర్వాత నీ రాజ్యం ఒక్క క్షణం కూడా ఉండదు. ఆయన ఉన్న చోటు నుంచి బాణములు ప్రయోగించి మొత్తం కిష్కింధని నాశనం చేస్తాడు. సద్గుణములు కలిగిన వాడికి కోపం వస్తే ప్రమాదం అంటుండే, మంచివాడికి సహనపరుడికి కోపం వస్తే ఇక ఆ కోపాన్ని ఎవరం తట్టుకోలేము. కనుక రాముడు ప్రేరేపించడానికి ముందే సీతాన్వేషణకి నువ్వు సమకట్టాలి, నడుం బిగించాలి. నహితావద్భవేత్ కాలః వ్యతీతశ్చోదనాద్రుతే చోదితస్య హి కార్యస్య భవేత్ కాలం వ్యతిక్రమః. రాముడికి కోపం వచ్చి నిన్ను ప్రేరేపించడానికి ముందు, నిన్ను బెదిరించి పని చేయించుకోవడానికి ముందు నువ్వే ఈ సీతాన్వేషణకి సంసిద్ధుడవు కావాలి. వాలితో యుద్ధం చేయడం ప్రమాదం అని అందరికీ తెలుసు కదా. అటువంటి వాలిని అసలు వాడు ఎవడు ఏమిటని ఆలోచించకుండా ఎదురు కూడా ఒక దెబ్బ కొట్టేశాడే రాముడు. అటువంటి రాముడిని నువ్వు సామాన్యుడిగా చూస్తున్నావా? ఆ రఘువీరుడు తన బాణములతో దేవతలను పాతాళంలో ఉన్న నాగజాతిని ఎవరినైనా జయించగలడు. ఆయన తలుచుకుంటే ఇంద్రుడు కూడా దిగొస్తాడు, ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు ఆయన. ఆ మహాత్ముడు ధర్మపత్ని అయిన వైదేహి కోసం తహతహలాడుతున్నాడు. ఆయన్ని మనం కాపాడాలి. నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ పని మేమంతా చేస్తాం. నువ్వు అను, నేను ఈ అంగదుడు, ఈ గదుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాధనుడు, నలుడు, నీలుడు, పనసుడు, తారుడు, సుషేణుడు, మైంద ద్విధుడు, మేమందరం భూమ్యాకాశాలన్నీ తల్లకిందులు చేసేస్తాం. ఇటు భూమండలం, ఆకాశమండలం దిక్కులు వెతుకుతాం. సుస్పష్టంగా చెప్పాడు ఆయన, మేము సర్వం వెతికి తీసుకొస్తాం. అంబరే పృథివ్యామపి, ఆకాశంలో వెతుకుతాం, భూమి మీద వెతుకుతాం, వెతికి సీతను పట్టుకొస్తాం అనగానే వెంటనే భలే చెప్పావు, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు సుగ్రీవుడు. ఆయనకి సేనాధిపతి, ప్రధాన సేనాధిపతి పేరు నీలుడు. చాలా కాలం పక్కన నలుడు, నీలుడు, తారుడు, ఆంజనేయుడు నలుగురే కదండి ఉన్నది. అందులో ఈ నీలుడు అంటే ఆయనకి అభిమానం అవడం వల్లే అతన్ని సర్వసైన్యాధ్యక్షుణ్ణి చేశాడు. ఆ నీలుడిని పిలిచి అన్ని దిక్కులలో ఉన్న వానరులందరినీ ఇక్కడికి పిలిపించు, తొందరలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేలా చెయ్యి అన్నట. ఓ సేనాధిపతి, నువ్వేం చేయాలి, రామపత్నిని అన్వేషించడానికి వానరులందరూ ఇక్కడికి తీసుకురావాలి, సమావేశపరచాలి. ఎక్కడెక్కడ మన వానరులున్నారో వారందరినీ శీఘ్రకాలంలో ఇక్కడికి రమ్మని చెప్పు. 15 రోజులలో వాళ్ళు ఇక్కడికి రావాలి, ఎందుకంటే అప్పటికే ఆశ్వయుజ మాసం వచ్చేసింది. అందుకని ఆయన ఏమన్నాడు, వితిన్ 15 డేస్. త్రిపంచరాత్రాదోర్థం య ప్రాప్నుయాన్నేహ వానర తస్య ప్రాణాంతికో దండో నాత్ర కార్యా విచారణ. త్రిపంచ అంటే 3-5లు, 15 రోజులు. 15 రాత్రుల లోపల ఎక్కడెక్కడో ఉన్న వానరులు నా దగ్గరకు వచ్చి నా దర్శనం చేసుకోకపోతే వాళ్ళని సర్వనాశనం చేసి చంపేస్తాను, మరణదండన విధించబడుతుందని ఇది సుగ్రీవాజ్ఞ అని చెప్పు. అందుకే సుగ్రీవాజ్ఞ అంటే భయం అందరికీ. సుగ్రీవుడు అన్నాడంటే చేసి తీరతాడు. అందుకని సుగ్రీవుడు ఆజ్ఞాపించారంటే ఇంకెవ్వరూ కూడా ఆజ్ఞని తిరస్కరించేవారు కాదు. 15 రోజుల్లో రావాలంటే రావాల్సిందే. ఒకవేళ ఆలస్యంగా వస్తే వాడు మేలు చేసిన వాడు అయి ఉండాలి. ఉట్టినే చేతులూపుకి వచ్చి 15 రోజుల తర్వాత వచ్చానండి, నేనేం చేయలేదండి అంటే ఆ తర్వాత వాడు బీగి తీసేస్తాడు. ఇలా ఆజ్ఞాపించగానే వెంటనే నీలుడు అమరి చేశాడు. ఓ 15 రోజుల లోపల వాళ్ళందరూ రావడానికి ఏర్పాట్లు అయ్యాయి. అలా హనుమంతుడికి మాటిచ్చాడు, ఇటు నీలుడిని పంపాడు, మళ్ళీ మొదలెట్టాడు టింగ్ అంటూ. చెప్పాగా ఈ దొరకాయి ఇక మొదలెట్టాడు. మద్య నిషేధం ఎత్తేసిన కొత్తల్లో మన జనాలు రోడ్డు మీద పడ్డట్టుగా. లాక్డౌన్ అలా తీశారో లేదో ఇక చూడండి. ఓరు బాబు, రోడ్డంతా నిలబడిపోయారు కదండి బాబు. ఎవడైనా పురాణాలకు అంత జనం వచ్చారా, బ్రహ్మోత్సవాలకు అంత ముందు వస్తారా, అబ్బెబ్బెబ్బే రథయాత్రలకు కూడా రారే. కానీ అలా లాక్డౌన్ పూర్తి షాపు తీసి తీయగానే ఆహా షాపు, ఓహో షాపు, ఓహో షాపు అని పాడుకుంటూ పోయారు. రామా రామా అని అంటే అనరం. ఏం చేస్తాం, మానవుల బలహీనత. చుక్కకున్న విలువ, చుక్కలకి చుక్కైన రామచంద్రుడి మీద, చక్కని చుక్కైన రామచంద్రుడి మీద ఉండదనమాట మనకి కాలప్రభావం. మరి ఏం చేస్తాం ఇప్పుడు. మళ్ళీ ఈయన భోగలాలసుడు అయిపోయాడు. రామచంద్రుడు అక్కడ ఆశ్వయుజ మాసం రాగానే శరద్రాత్రుని చూచి ఆయనకి అర్థమైపోయింది ఇంకా సుగ్రీవుడు రాలేదంటే కామలాలసుడు అయిపోయాడని. అందుకని లక్ష్మణుని కేసి తిరిగి కామవృత్తంచ సుగ్రీవం నష్టాంచ జనకాత్మజాం బుద్ధ్వా కాలమతీతంచ ముమోహ పరమాతురగా. ఓ పక్కనేమో ఆకాశంలో మేఘాలు వెళ్ళిపోయాయి, చక్కని వెన్నెల రాత్రులు మొదలయ్యాయి. శరత్కాలం, శరత్కాలంలో సరదాగా పూర్వం భార్యాభర్తల వెన్నెల్లో విహరించేవారు. శరత్కాలం అంటేనే ప్రత్యేకంగా దంపతులకి, ప్రేయసీ ప్రియులకి తిరగడానికి పెట్టింది పేరు అన్నమాట. అలాంటి కాలంలో ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఆ సుగ్రీవుడు చూస్తే రాడు, అందుకని ఆయనకి బాధ కలిగింది. చూచావా లక్ష్మణ, సుగ్రీవుడు భోగలాలసుడైపోయాడు. ఇంతవరకు జానకీదేవి జాడ మనకి తెలియలేదు. రావణుని మీదకి దండెత్తడానికి వెళ్ళే సమయం కూడా దాటిపోతుంది, క్రమంగా ఈ ఆశ్వయుజం కూడా దాటిపోతుంది. ఆయనేమో మనని పట్టించుకోడు అనుకుని కాసేపు స్పృహ కోల్పోయి ఆ తర్వాత స్పృహలోకి వచ్చి పళ్ళు పటపట కొరుకుతూ, లక్ష్మణ ఈ సుగ్రీవుడు ద్రోహి అయిపోయాడు, సీత ఎక్కడ ఏ వేదన పొందుతుందో ఆలోచించకుండా తన అంతఃపురంలో పడున్నాడు, ఇటువంటి వాడికి తగిన శిక్ష విధించాలా వద్దా అన్నట్ట. అసలే లక్ష్మణుడికి కోపం ఎక్కువ, అందులో ఆయన ఆదిశేషుడే, అంటే బుస్సుమంటాడు, ఊంటే కసుమంటాడు. ఇప్పుడేమో లక్ష్మణాకారంలో ఉన్నాడు, పైపెచ్చు అన్నగారు బాధపడుతున్నప్పుడు ఇంకా బాధ పెరిగిపోయింది. అందుకని లక్ష్మణుడు నొచ్చుకుని, ఏమిటి ఇలా కామ పరవశుడు అవుతున్నావు, దీనివల్ల లాభం ఏమిటి, దైన్యం విడిచిపెట్టు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలో అది చేద్దాం, నువ్వు అంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తాను అని సుగ్రీవుడి మీద కూడా ఆయన కోపం వచ్చి అన్నయ్య గారిని ఓదార్చడానికి దగ్గరకు వచ్చాడు. అప్పుడు రాముడు మళ్ళీ కాస్త అదుపులోకి వచ్చి, నాయన ఏం చేయమంటావు, అనుక్షణం సీత గుర్తుకొస్తున్నది, అందుకే ఇంత దుఃఖం చెందుతున్నాను, మాట ఇచ్చిన సుగ్రీవుడేమో మన మాట వినలేదు, నాకెందుకో సుగ్రీవుడు మనల్ని మరిచిపోయి భోగాల్లో మునిగిపోయాడనిపిస్తున్నది, కానీ ఒక్క మాట మాత్రం మనం అతనికి హెచ్చరిక చెయ్యాలి, సుగ్రీవ నీవు ఇచ్చిన మాట తప్పి భోగలాలసుడివై జీవించడం వల్ల ఇహపరాలు రెండింటికీ దూరమవుతావు, మిత్రుడి సహాయముతో తమ పని పూర్తి చేసుకుని ఆ తర్వాత మిత్రుడికి మళ్ళీ సాయం చేయనివాడు పరమ కృతజ్ఞుడు. ఈ ప్రపంచంలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ కృతజ్ఞత లేనివాడికి, కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. రాజ్యాధికారానికి దూరమై రామచంద్రుడు దుఃఖిస్తూ ఉంటే ఆ రామచంద్రుడి భార్యని ఆయనకి ఇప్పించకుండా నువ్వు సుఖంగా కులుగుతావా అని నువ్వు సుగ్రీవుడికి హెచ్చరిక చేస్తే మంచిదనిపిస్తున్నది. ఇదివరలో నా ఉపకారం ఆశించాడు, ఉపకారం జరిగింది, ఇప్పుడు ఆ ఉపకారం మరచిపోయి తాను నిద్రిస్తే ఎలాగా, చూడు ఈ వింటి నారి, ఈ వింటి మొనలు చూడు, ఈ బాణములు చూడు, ఇవి కృతజ్ఞులను వధించడానికి సిద్ధంగా ఉంటాయి, నీ వంటి పరాక్రమశాలి నా పక్కనున్నాడు, మనిద్దరమే కలిసి రావణ నుండి వధించవచ్చు, కానీ సుగ్రీవుణ్ణి నమ్మి మనం ఇంతకాలం ఇక్కడ వర్ష ఋతు వెళ్ళేదాకా ఎదురు చూశాం, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, ఆలస్యం చేయక. ఉచ్యతాంగచ్చ సుగ్రీవ త్వయా వత్స మహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైన విధం వచ. ఇక్కడ రాముడు లక్ష్మణుడితోటి వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అంటూ అతన్ని మహాబలశాలి లక్ష్మణాన్ని సంబోధించాడు, మహాబల అని సంబోధించాడు. ఉత్తప్పుడు అలా సంబోధించడు ఆయన, లక్ష్మణ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అంటే సరిపోతుందిగా అలా అనకుండా, మహాబలవంతుడు అయిన లక్ష్మణ నువ్వు వెంటనే కోదండం తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అంటే సుగ్రీవుడిని అతని బలాన్ని నువ్వు అక్కడవే క్షణంలో పీనుగు పెంటలు చేసే అంత బలం కలిగిన వాడు, ఆ బలంతో అవసరమైతే బెదిరించని చెప్పడం అన్నమాట, నువ్వేం సామాన్యుడివి కాదు, నువ్వు ఒక్కడివి అసహాయ సూర్యుడివి, మొత్తం కిష్కింధ సామ్రాజ్యాన్ని పెళ్ళగించగలవు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను కోపంతో అన్న మాటలు సుగ్రీవుడికి విన్నవించు, నేను అన్న మాటలు నువ్వన్నట్టుగా చెప్పు. ఏమని చెబుతావు, ఓయ్ సుగ్రీవ మీ అన్నగారు వాలి వెళ్ళిపోయిన మార్గం మూసుకుపోలేదు అని చెప్పు, అంటే ఇంకా ఆ మార్గం తెరిచియే ఉన్నది. అంతరార్థం ఏంటి, మీ అన్నయ్య ఒక దెబ్బకి పైకి పోయాడు, ఆ రూట్లో నువ్వు కూడా పోతావు జాగ్రత్త. నచ సంకుచిత పంథ ఏన వాలి హతో గత, వాలి చచ్చి ప్రయాణించిన మార్గము సంకుచితం అనగా మూసుకొని పోలేదు, అది తెరిచి ఉంది, నువ్వు ఇచ్చిన మాటకి కట్టుబడ్డావా సరే సరే, లేదంటే వాలిని కొట్టిన బాణం రాముడు నీ మీదకి వేస్తాడు, దానివల్ల నువ్వు కూడా అదే మార్గంలో వెడతావు, అయ్యో మా అన్నయ్య గారు వెళ్ళే రూట్ ఇదేనా అనుకుంటూ వెడతావు, మీ అన్నగారి కంటే వెనక వెడతావు, అంతే తేడా. నువ్వు మరణించడం ఖాయం అని హెచ్చరించు. వానరేశ్వర ధర్మం చాలా గొప్పది, ధర్మం తప్పినవాడు ఎంతటి గొప్పవాడైనా నశించిపోతాడు, అందున మిత్రమా నేను నీకు ఈ మాట ఇస్తున్నాను నిలబెట్టుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞ చెల్లించుకోనివాడు ఘోర నరకాల పాలవుతాడని చెప్పు అని పలకగానే ఇంకా రాముడు ఎంత మాట అన్నాడు కదా, దాంతో లక్ష్మణుడు తోక తొక్కిన తాజ్మహల్లో లేచి ధనుస్సు గుచ్చుకుని అమ్ములు కుదురు వెనకాతలు పెట్టుకుని, అన్నయ్య ఇప్పుడే నేను బయలుదేరి వెడుతున్నాను, సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవటం మిత్రుల యొక్క కర్తవ్యం, అది కాదని తానొక్కడే సుఖాలు అనుభవిస్తాడా, వాడిని ఇప్పుడే సర్వనాశనం చేసి పారేస్తాను, ఈ వానరరాజు వైభవమంతా నశింపచేస్తాను, నీవు చేసిన మహోపకారం మర్చిపోతాడా వాడు, నేను వెళ్ళగానే సుగ్రీవుడు తిన్నగా ఉన్నాడా, సరే సరే, లేదా నాలుగు బాణాలతో సుగ్రీవుణ్ణి అతనితో పాటు అతని మంత్రుల్ని వీళ్ళందరినీ నాశనం చేస్తాను, ఆ తర్వాత అంగదుణ్ణి రాజుని చేసేస్తాను. అంగదుడు రాజయ్యిన తర్వాత ఈ పినతండ్రి గతి తెలుసుకున్నాడు గనక, ఓహో మా నాన్నని చంపారు, మాట తప్పినందుకు సుగ్రీవుణ్ణి వేసి పారేశారు, ఇప్పుడు నన్ను రాజుని చేశారు, నేను మాట తప్పకుండా ఇప్పుడే బయలుదేరతానని బయలుదేరతాడు. రెండు కారణములు, అప్పటికింకా అంగదుడు యువరాజు బ్రహ్మచారి కాబట్టి ఆయన భోగలాలసుడు కాడు, వర్షాకాలం కాదు కనుక అంగదుడు ఈ పని చేసి పెడతాడు. ఏకంగా అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన, ఏకంగా సుగ్రీవుడిని చంపి పారేస్తాను, అంగదుడిని పట్టాభిషిక్తుడిని చేసేస్తాను, ఆ తర్వాత ఆయనే మనకి ఈ పని చేసి పెడతాడు అనగానే రాముడు వెంటనే వచ్చి లక్ష్మణుడి భుజం పట్టుకుని, నేనేదో కోపంతో అంటే నువ్వు అంతకంటే రెచ్చిపోయేటట్టున్నవరని ఆయన అనుకున్నాడు. ఆయన ఈ లక్ష్మణుడు అంత పని చేస్తాడు, రాముడికి నిజంగా సుగ్రీవుడి మీద కోపమా, ఊరికే సుగ్రీవుడిని బెదిరించాలి, నిజంగా రాముడు తలుచుకుంటే ఈ లక్ష్మణుడిని అక్కడి దాకా పంపాలటండి, ఆయన ఉన్న చోటు నుంచే సుగ్రీవుడు దెబ్బ కొట్టలేడు, ఏదో సుగ్రీవుడు పాపం భోగలాలోసుడు అయ్యాడు, అతన్ని కొంచెం బెదిరించి ధర్మ మార్గంలోకి తీసుకురావడానికి లక్ష్మణుడిని రెండు మాటలు అనమంటే, లక్ష్మణుడు రెండు మాటలు కాదు రెండు బాణాలు కొడతానంటాడు వెళ్ళి. అందుకని టక్కన భుజాన్ని పట్టుకుని ఒక్క ఉదుటును లేచేట పైగా ఒక్క ఉదుటును లేచి వెళ్ళి పట్టుకున్నాడు. ఏమి రాశారండి ఇక్కడ, తన ఆత్త బాణాసన ఉత్పతం తన్ నివేదితార్థం రణచండ కోపం ఉవాచరామ పరవీరహంత స్వవేక్షితం సానునయంచ వాక్యం. తన దైన్యము వల్ల, తాను సీత కోసం బాధపడుతూ ఉండడం వల్ల తానన్న మాటలను పట్టించుకొని ఈ లక్ష్మణుడు క్రోధావేశమునకు గురైపోయాడు. ఇప్పుడు అన్నంత బరీ చేస్తాడు, అన్యాయంగా సుగ్రీవుడు చంపేస్తాడేమో అని అనుకుని అమాంతంగా రాముడు ఉన్న చోట నుంచి ఎగిరి దూకి గట్టిగా పట్టుకొని ప్రేమగా ఇలా అన్నాడు, నాయన లక్ష్మణ నీవు పుణ్యాత్ముడివి, ఇంత ఘోర పాపం నువ్వు చెయ్యకూడదు, ఏవం పాపం సమాచరేతి, ఇటువంటి పాపం నువ్వు చేస్తావా, ఇటువంటి పాపం అంటే ఏమిటి, మిత్రుణ్ణి చంపడం అనే ఒక మహాపాపం, మిత్రుణ్ణి చంపడం పరమ పాపం, ఆ పాపం నీ వంటి వాడు చేయకూడదు, దేనికైనా ప్రాయశ్చిత్తం ఉందిట, మిత్రవధకి ప్రాయశ్చిత్తం లేదు, నేను నిన్ను పంపేది వివేకంతో ఆలోచించమని, పని జరిగేటట్టు చెయ్యమని, పాపాత్ములు మాత్రమే మన చేతిలో శిక్షింపబడాలి, నిజమైన పాపాత్ముడు మనస్సులో రాముని మీద నిజంగా ద్వేషం పెట్టుకున్నటువంటి వాడు, అటువంటి వాడు మాత్రమే నీవు గుర్తించి శిక్షించు, అటువంటి వాడిని తప్ప ఎవరిని పడితే వాడిని శిక్షించకూడదు, సుగ్రీవుణ్ణి చంపడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు, సుగ్రీవుణ్ణి చంపాలనే ఆలోచన కూడా మంచిది కాదు, అతని మీద ఇది వరలో అతనిని మనం కలుసుకున్న కొత్తల్లో ఎలాంటి ప్రేమ ఉన్నదో అటువంటి ప్రేమనే ఇప్పుడు కూడా ఉంచుకో, ఆ ప్రేమని వదిలిపెట్టదు, సీతాన్వేషానికి ప్రయత్నించమని కొంచెం గట్టిగా చెప్పు, రోక్షాణి పరివర్తయన్ కఠినంగా పలుకు, ఏయ్ సిద్ధంగా సీతను అన్వేషించు అని బెదిరించు, అంతేగాని బెదిరించాలి తప్ప నిజంగా ఒకటి చంపకూడదు, ఎప్పుడు కూడా మహాత్ములు అవసరమైతే కఠినంగా పొరుగుతారు కానీ చేతలలో కఠినత్వం చూపించరు అనగానే వెంటనే తగ్గిపోయాడు లక్ష్మణుడు. రాముడి యొక్క మాటల వల్ల కోపం లోపలున్న చంపాలన్న కసిని మనస్సులో నుంచి తీసివేశాడు. లేకపోతే లక్ష్మణుడు ఒక్కసారి రాముడు హెచ్చరించాలే కానీ ఒకే ఒక్క బాణంతో వరస పెట్టి మొత్తం మంత్రుడితో సైతంగా చంపేయగలడు సుగ్రీవుడిని, దానివల్ల లాభం ఏముందండి, సుగ్రీవుడు నిజంగా ధర్మాత్ముడే, ఏదో దొరక్క దొరక్క దొరికింది రాజ్యం, భోగాల్లో పడ్డాడు, అందుకే కొంత రాముని మాటల వల్ల కోపమును ఉపసంహరించుకుని లక్ష్మణుడు బయలుదేరాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు, ధనుస్సు ధరించి వెడుతూ ఉంటే మందర పర్వతంలో ఉన్నట్ట, మందర పర్వతం గిర్రును తిరుగుతుంది, అలాగే లక్ష్మణుడు కూడా కోపంతో కొంచెం గిరగిరా నడుస్తున్నాడు అనమాట,
దబ్బ 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 నేల దద్దరిల్లో చేసుకుంటూ భయంకర కోదండం ధరించి అసలే ఎర్రగా ఉండే లక్ష్మణుడు మరింత ఎరుపెక్కిన ముఖంతో బయలుదేరాడు. అతను బయలుదేరుతూ ఉంటే అతని పాదాల దెబ్బలకి రాళ్ళు పగిలిపోతున్నాయి. ఆ వేగమునకు అతను నడుస్తున్న వేగము వల్ల పుట్టిన గాలికి చెట్లు పడిపోయాట. అతను అంత వేగంగా పెడుతుంటే ఆ వేగమునకు శరీరం నుంచి గాలి వచ్చింది. పక్క నుంచి వాహనం పెడుతుంటే గాలి రాదు, రైలు పక్కన నిలబడింటే రైలు వేగంగా వెళ్ళిపోతుంటే జయ్యం గాలి వస్తుంది. అలాగే లక్ష్మణుడు వేగంగా నడుస్తూ ఉంటే అతని శరీరం నుంచి పుట్టిన గాలికి చెట్లు ఊగి కింద పడ్డాయంటే ఎంత స్పీడ్గా నడిచాడో ఆలోచించండి. అతను అలా నడుచుకుంటూ మహాగజంలో వెళ్ళిపోయాడు. కింద చెప్పారండి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు ముక్కలు ముక్కలైపోతూ మొదలుపెట్టాయట. దూరం ఏకపదం త్యక్త యయౌ కార్యవశాతృతం శిలాశ్చ శకలీకురవన్. శిలాశ్చ పెద్ద పెద్ద గండశిలలు ఇంతంత రాళ్ళు బండలు ముక్కలు ముక్కలైపోతున్నాయి. అంతలాగా వాటిని తుక్కు తుక్కు చేసుకుంటూ నడుస్తున్నాడు. ఈ లెక్కన ఆయన గనక ఈ మెట్రో వాళ్ళు తీసుకొస్తే ఒక క్షణంలో నేలంతా ఒక తొక్కు తొక్కితే పచ్చడైపోదు అంతలా దబదబలాడించుకుంటూ పెడుతున్నట్ట. ఆయన పెడుతూ ఉంటే వానరులు చూచారు. చెట్ల మీద ఉన్నవాళ్ళు ఆ రూపాన్ని చూసి హడిలి పారిపోయారు. కిష్కింతకి బయట ఉండి చెట్ల మీద పుట్టల మీద కొండల మీద ఉన్నవాళ్ళందరూ అమ్మ బాబు ఇదేం రౌద్రం రా బాబా నడకేమిటని దడదడలాడిపోయి చెట్లు పుట్టలు విడిచిపెట్టి చెంగ్ చెంగ్ కిచ్ కిచ్ అంటూ పారిపోవడం మొదలెట్టారు. కొందరు ఇలా బుర్రలు కొక్కున్నారు, కొందరు తోకలు డబా డబా కొట్టారు, కొందరు మూత్ర విసర్జన కూడా చేశారు. కోతులు పోసేస్తూ ఉంటాయి, అందులో కంగారులో పోసేసేవన్నీ. ఇలా అందరినీ హడలెత్తించేస్తూ లక్ష్మణుడు ముందుకు వెళ్ళిపోయాట. ఆ సమయంలో మరికొంతమంది సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. సుగ్రీవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే శక్తి ఉన్నవాడు కొందరు వెళ్ళిపోయి సుగ్రీవా సుగ్రీవా అమ్మబాబోయ్ రా లక్ష్మణుడు వచ్చేస్తున్నాడు ధనుసు పుచ్చుకుని రామాజ్ఞ వల్ల లక్ష్మణుడు వస్తున్నారని చెబితే వెళ్ళలేదు ఆయన. తారయా సహిత కామి తారతో పాటు కాముకుడై ఉండి తాగుడు మైకంలో ఉన్నాయన కొంతమంది వానరులు వచ్చి రాముడు పంపించగా లక్ష్మణుడు వస్తున్నాడు, భయంకరాకారంతో ఉన్నాడు, రౌద్రాకారంతో ఉన్నాడు, కోదండం పట్టుకున్నాడు అని చెబుతూ ఉంటే అంటూ ఉన్నట్టు పాప. అంతేగాని ఒక్కదానికి స్పందించడం మా ఐదారి తాగుళ్ళు అంత మొత్తం ఉంటుందని ఉంటుంది మరి దిక్కుమాల తాగిపోతే తాగిపోతే అని అడగాలి ఒకసారి. ఇక కుపితుడై వస్తున్న లక్ష్మణుడు నగర ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర కోట గోడల మీద చెట్ల మీద కొండల మీద ఉన్న వాళ్ళందరినీ పరీక్షిస్తూ చూపులతో వాళ్ళని బెదిరిస్తూ బయలుదేరాడు. అప్పుడు ఆయన అగ్నిజ్వాలల వంటి విషమును బుస్సు బుస్సుని కక్కుతున్న మహాసర్పంలో ఉన్నాడు. పోలిక బాగుందిగా, నిజంగా ఆయన ఆదిశేషుడు. ఇలా లక్ష్మణుడు వస్తూ రాగానే సరిగ్గా అంగదుడు కనబడ్డాడు. అంగదుడు వినయంగా నమస్కరించాడు. అంగదుడు చాలా గొప్పవాడు, లక్ష్మణుడికి గొప్పతనం తెలుసు, తర్వాత సంస్కారవంతులు వాళ్ళంతా, అందువల్ల వినయంగా నమస్కరించగానే లక్ష్మణుడు అంగదునితో ఇలా అన్నాడు. సుగ్రీవ కథ్యతాం వత్స మమాగమనమిత్యుత. వత్స ఏది ఇంత కోపంలో కూడా లక్ష్మణుడు ఏమై అంగదాన్లా ఏరా అంగదాన్లా వత్స అన్నాడు. ఇవ్వండి మనం పురాణాల్లో నేర్చుకోవాల్సింది, లక్ష్మణుడికి సుగ్రీవుని మీద మామూలు కోపం కాదు తీవ్ర క్రోధం ఉన్నది. ఇప్పుడు ఎంత కోపముతో నగరమునకు వస్తున్నటువంటి వాడు ఆ సమయంలో అందరి మీద డామ్ డూ మనాలి, కానీ అంగదుడు కనపడగానే నాయన అంగదా అన్నట్ట. మనకి ఎవరి మీద కోపం ఉన్నదో ఆ కోపం వారి ఒక్కరి దగ్గరే ప్రదర్శించాలి తప్ప అందరి మీద ప్రదర్శిస్తామా? ఆ మధ్యన ఒక ఆయన మామగారి మీద కోపం పెళ్ళ మీద చూపించి బాధేసేట. మామగారి మీద కోపం అంటే పెళ్ళ మీద చూపించినటువంటి కర్మ? భార్య భార్య మామ మామే, నీకు ఎవరి మీద కోపం వాళ్ళ దగ్గర ఎగరాలి. అందుకని మధ్యలో పెళ్ళం ఏం చేసింది, ఆవిడేం చేయగలదు పాపం. ఎవరి మీద కోపం ఉంటే వారి దగ్గర తప్పి ఇంకొకటి దగ్గర ప్రదర్శించకుండా నిగ్రహంతో ఉండడం ఉందే, అది జ్ఞాన లక్షణం. వాళ్ళన్నమాట చితక్రోధులు అంటే వాళ్ళ కోపం ఉంటుంది కానీ కోపం ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించరు. అందరి మీద చీటికి వాటికి ఏయ్ హుం ధూమ్ అంటే ఎవరికి అవతల వ్యక్తి మీద విలువ ఉండదు. అందుకని ఎంతో మెత్తగా నాయన అంగదా నేను వచ్చానని సుగ్రీవుడికి చెప్పు. శ్రీరామచంద్రుని తమ్ముడు శత్రువులను చీల్చి చెండాడే లక్ష్మణుడు సింహద్వారం దగ్గర కాచుకొని ఉన్నాడు, ఆయన్ని ప్రవేశపెట్టమంటావా లేక నువ్వే వస్తావా అని అతన్నాడు. ఇలా పలికి ఏం విషయమో నాకు చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి
అన్నాడు. నువ్వేళ అక్కడ కూర్చుని ఎక్కువసేపు ఆగకూడదు అనగానే అంగదుడు కొంచెం భయపడ్డాడు, బాధ కూడా పడ్డాడు. ఏమిటి పినతండ్రి అనవసరంగా ఇలా తగాదా తెచ్చుకుంటున్నాడు అని బాధపడి లోపలికి వెళ్ళి అమాంతంగా సుగ్రీవుడికి నమస్కరించి వచ్చిన విషయం చెప్పాడు. అప్పటికే కామపరవశత్వంలోనే ఉన్నాడు ఇంకా సుగ్రీవుడు. ఇక్కడ రాశారండి, తెగ తాగేసి ఉన్నట్ట. స నిద్రా మద సంవీతో వానరోన విబుద్ధమాన్ బభూవ మదమత్తశ్చ మదనేన చ మోహిత. ఆయన మదమత్తుడైపోయాడు. ఎంత తాగాడో కానీ ఆ మత్తులోంచి బయటికి రాలేకపోతున్నాడు. అందువల్ల అంగదుడు చెబుతున్న మాట కొంచెం చెవిలో పడుతుంది కానీ కర్తవ్యం చెయ్యలేకపోతున్నాడు. అప్పుడు వానరుడు ఓ పక్కన బయట లక్ష్మణుడు చూచి భయపడుతున్నారు, ఓ పక్కనేమో అంగదుడు చెప్పిన మాట ఆయన వినడు, ఆడవాడు చూస్తే వాడు కూడా కొంచెం ఇంచుమించుగా అదే స్థితిలో ఉన్నారు. అప్పుడు వెంటనే అంగదుడు ఇది కాదు పని అనుకున్నట్ట, నేను చెబితే ఇప్పుడు ఈ పిల్లతండ్రి లేచేటట్టు లేడు అని ప్రక్షుడు ప్రభావుడు అని ఇద్దరిని పిలిచాడు. మీరందరూ మంత్రులు, ఈ రాజుగారి నుంచి మనం కర్తవ్యాన్ని ఆశించాలి, కర్తవ్యాన్ని మరచిపోయి ఈ రాజు గాఢంగా నిద్రపోతున్నాడు లేపండన్నట్టుగా చూశాడు. అప్పుడు వాళ్ళు సుగ్రీవుడి దగ్గరకు వచ్చి, మహాప్రభు వానరోత్తముడు నువ్వు, ధర్మాత్ముడివి, అన్నీ ఎరిగిన వాడివి, నిగ్రహానుగ్రహ సమర్థుడివి, ఈ సమయంలో ఇలా మత్తుతో ఉండడం ధర్మం కాదు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం శ్రద్ధగా విను, లక్ష్మణస్వామి వారు గుమ్మం దగ్గర ఉన్నారు, కోపంతో ఆయన కళ్ళు ఇరుపెక్కున్నాయి, ఆయన చేతిలో ధనుస్సు ఉంది, చీటికి వాటికి ధనుష్టంకారం చేస్తున్నాడు, బహుశా రాముడైనా కోపగించి ఉండాలి లేదా ఈతడైనా కోపగించి ఉండాలి, ఈ సమయంలో నువ్వు అతన్ని చల్లబరచకపోతే నీతో పాటు అందరం కూడా చల్లారిపోతాం, చచ్చిన తర్వాత శరీరాలు చల్లారతాయి, జాగ్రత్త అనగానే టక్కున సుగ్రీవుడు ఆసనమేంచి ఇప్పుడు లేచేటువంటి మంత్రులు బాగా చెప్పగా చెప్పగా కొంత మత్తు దిగింది. వెంటనే లేచి, ఇదేమన్యాయం, నేను ఎప్పుడు రాముడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు, లక్ష్మణుడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు, ఎప్పుడు రాముడంటే భక్తితో ఉంటాను, లక్ష్మణుడు అంటే అభిమానంతో ఉంటాను, అటువంటిది లక్ష్మణుడు నా మీద కోపంతో రావడం ఏమిటి, ఎవరో నాకు వ్యతిరేకంగా లక్ష్మణుడికి రామునికి ఏవో చెప్పుంటారు, మమ దోషాన్ అసంభూతాన్ శ్రావితో రాఘవానుజ, నాలో దోషాలు వెతికే కొందరు శత్రువులు ఇక్కడ ఉండుండాలి, వాళ్ళు లేనిపోయిన కల్పించి లేక నాలో ఉన్న ఏమైనా దోషాలుంటే వాటిని బయటికి తీసి ఈ రాముని తమ్మునికి చెప్పి ఉండాలి, అందుకే అతనికి కోపం వచ్చి ఉంటుంది. మంత్రులారా, మీరు కొంచెం మీ తెలివితేటలకి పదులు పెట్టండి, ఈ లక్ష్మణుడు ఎందుకు వచ్చి ఉంటాడు, అతని కోపమునకు కారణం ఏమిటి, నాకు కానీ లేక మీకు కానీ ఈ రామలక్ష్మణుల వల్ల భయం ఏమైనా ఉందా, వాళ్ళు ఏమైనా చేస్తారా అనగానే అప్పుడు హనుమంతుడు చెప్పాడు. మిగతా వాళ్ళు ఎవరు అంత ధైర్యంగా చెప్పలేరు కానీ హనుమంతుడు అన్నాడు, వానరరాజా అన్నీ ఎరిగుండి కూడా ఎరగనట్టు మాట్లాడుతున్నావు, రాముడు అత్యంత పవిత్రమైన శుభలక్షణములతో నిండినవాడు, కృతజ్ఞుడు, ధర్మాత్ముడు, ఆ మహాత్ముడు నీకు చేసిన మేలు నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనస్సులో, కానీ నువ్వు ప్రస్తుతం ఆ విషయం మర్చిపోయావు, నీ మనస్సులో ఉండొచ్చు కానీ ప్రదర్శించడం లేదండి, నా మనస్సులో రాముడంటే ప్రేమ ఉంది అనుకుంటున్నావు కానీ చర్యలలో అది బయటపెడుతున్నావా, అనగా రామపత్నిని వెతకడానికి నువ్వు ఏదైనా ఒక్క పని చేసావా. రామచంద్రుడు వర్షాకాలం అయ్యేదాకా ఎదురు చూశాడు, ఇదేమో శరదృతువు, ఈ కాలంలో కూడా నీవు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించలేదు, ఆయనకి సీతాన్వేషణకి ఈ చర్య చేపట్టాను అని చెప్పలేదు, దాంతో ఆయన కోపం వచ్చింది. అలా కోపం రావడం సహజం, రాజులు ఎప్పుడు మంత్రులను నియమించుకోవాలి, వాడు చెప్పినట్టు వినాలి, తన ఇంద్రియాలు అదుపులో పెట్టాలి, పూర్తిగా ఇంద్రియలోలుడై సుఖలోలుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు ఇలాగే యాతన పడతాడు. రాముడు కోపగిస్తే ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా నిలబడడు. వెళ్ళే, నీవు నీ పుత్రుడైన అంగదునితో బంధుమిత్రులతో వెళ్ళి ఆయన పాదపద్మముల మీద పడి శరణు కోరు, ఆయనకి సహకారం చెయ్యి, అప్పుడు నీకు ఈ గండం తనంత తానే తొలగిపోతుంది అని మహాత్ముడు హనుమంతుడు సలహా ఇచ్చాడు. తదనంతర కథా విశేషాలు యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.